ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय శ్రీమద్ భాగవతము దశమ స్కందము నాలుగవ భాగము అధ్యాయం 85 శ్లోకం 4 యత్రయో నాయతో యస్స యస్మై యద్యథా యదా స్యాత్ ఇదం భగవాన్ సాక్షాత్ ప్రధాన పురుషేశ్వరః. ఓం అజ్ఞాన తిమిరాందస్య జ్ఞానాంజన శలకయ చక్షుర్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమా ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నితనామనే నమస్తే సరస్వతీదేవి గౌరవాణి ప్రచారణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారణి వంశాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవభక్తవృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ. ఈ యొక్క అధ్యాయంలో వసుదేవుడు కృష్ణ బలరామును పిలిచి మాట్లాడుతున్నాడు. ఇంతకుముందు చాప్టర్లో మనం చూసాము, ఈ ఋషులంతా కూడా వచ్చి దేవదేవుని కీర్తిస్తున్నారు కృష్ణుణ్ణి. ఈయనకు అర్థమైంది వసుదేవునికి, ఆయనకు తెలుసు, అయినా కానీ మళ్ళీ ఆయన ఈ ఋషులు కీర్తించిన తర్వాత ఇంకా స్థిరమైంది తన యొక్క పుత్రులు దేవదేవులు అని చెప్పి. ఈ శ్లోకాల్లో ఇంతకుముందు శ్లోకాల్లో ఈ శ్లోకాల్లో వసుదేవుడు భగవంతుని కీర్తిస్తున్నాడు. ముఖ్యంగా ఈ శ్లోకంలో చాలా దివ్యంగా కీర్తిస్తున్నారు. భాష్యంలో ఈ వ్యాకరణాల గురించి తర్వాత ఎక్కువగా ఇది పాండిత్యం సంబంధించి పర్పట్ అనమాట. ఇది దీన్ని చదువుతుంటేనే నాకు ఒకటి గుర్తొచ్చింది అనమాట, చైతన్య మహాప్రభు వల్లభభట్టకు జరిగినటువంటిది వ్యాకరణకు సంబంధించి. ఈ యొక్క మాసంలో ముఖ్యంగా ఇది ఫెస్టివల్ సీజన్ అనమాట. లైక్ మనము చందన యాత్ర తర్వాత చందన తర్వాత స్నానయాత్ర జగన్నాథపురిలో స్నానయాత్ర తర్వాత రథయాత్ర తర్వాత జోలన యాత్ర తర్వాత జన్మాష్టమి బలరామ జయంతి తర్వాత రాధాష్టమి తర్వాత ఇమీడియట్లీ కార్తీక మాసము ఇదంతా కూడా ఉత్సవాలు ప్రారంభమయ్యేటువంటి అక్షయ తృతీయ నుంచి ఇంకా ప్రారంభమవుతారు ఫెస్టివల్ సీజన్ అనమాట. చైతన్య మహాప్రభు జగన్నాథపురిలో ఉన్నప్పుడు భక్తులందరూ కూడా బెంగాల్ నుంచి ప్రతి ఒక్క సంవత్సరం ఏం చేసేవాళ్ళంటే జగన్నాథపురికి వచ్చేసేవాళ్ళు అందరూ కూడా. ఈ రథయాత్రకు వచ్చేసేవాళ్ళు తర్వాత 4 నెలలు చతుర్మాసం అక్కడే ఉండేవాళ్ళు, వాళ్ళు ఫుల్ 4 మంత్స్ అక్కడే ఉండేవాళ్ళు అనమాట. ఈ సందర్భంలో ఏం జరిగిందంటే ఈ వ్యాకరణం చదివేటప్పుడు ఒక ప్యాస్ టైం సంబంధించి మహాప్రభుకి వల్లభ భట్టకి జరిగింది ఒక ప్యాస్ టైం. వల్లభ భట్ట వెరీ గ్రేట్ డివోటీ. చైతన్య మహాపు ప్రయాగకి వెళ్ళినప్పుడు ఆయన ప్రయాగలో ఉంటాడు. వల్లభ భట్ అంటే ఎవరో కాదు, వల్లభాచార్య. వల్లభ సంప్రదాయం ఉంది, మీరు వింటారు వల్లభాచార్య సంప్రదాయం, చాలా వెరీ గ్రేట్ సంప్రదాయం అది వల్లభాచార్యది. ఇప్పుడు కూడా చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు వల్లభ సంప్రదాయానికి. ఆయన వెరీ మంచి పండితుడు భక్తుడు. ఆయన ప్రయాగలో ఉన్నప్పుడు చైతన్య మహాప్రభు వల్లభ భట్ట పిలుస్తారనమాట. చైతన్య మహాప్రభుని తన ఇంటికి పిలిచి చైతన్య మహాప్రభు పాదాలంతా కడిగి ఆయనకు ఆసనాన్ని ఇచ్చి ప్రసాదాన్ని కూడా ఆయనకి సమర్పిస్తాడు. మహాప్రభు కూడా దాన్ని స్వీకరిస్తాడు. వల్లభ భట్ట కూడా చైతన్య మహాప్రభు మంచి గౌరవాన్ని ఇచ్చేవాడు. ఆయన భర్తే బ్రాహ్మణ కులంలో పుట్టాడు కాబట్టి భట్ట ఉంది. తర్వాత ఏమవుతుంది, అతను జగన్నాథపురికి వస్తాడనమాట. జగన్నాథపురికి వచ్చినప్పుడు చైతన్య మహాప్రభుని కలుస్తాడు. చైతన్య మహాప్రభు ఆయనకు మంచి గౌరవాన్ని ఇస్తాడు. మహాప్రభుకు నమస్కరిస్తాడు అతను. జగన్నాథ దర్శనం చేసుకున్న తర్వాత మహాప్రభుతో మాట్లాడుతుంటే మహాప్రభు గ్లోరిఫై చేస్తుంటారు చైతన్య మహాప్రభుని. మీరు దేవదేవుడు, అన్ని కారణాల కారణము, మీ కృప చేతే జీవులంతా ఉద్ధరించబడతారని చెప్తుంటే చైతన్య మహాప్రభు ఏం చెప్తారంటే, నాదేముంది, నాకేం తెలీదు, హరిదాస్ ఠాకూర్ ఎంతో గొప్ప భక్తుడు, అతను రోజుకి 3 లక్షల నామాలను జపిస్తున్నాడు. అతను అతని యొక్క కృప వల్ల నాకు నామం మీద రుచి అనేది కలిగింది. ఇంకా అదేవిధంగా సార్వభౌమ భట్టాచార్య, ఆయన కృప వల్ల నాకు భాగవతం గురించి తెలిసింది. రామానందరాయ గురించి కృష్ణ భక్తి అంటే ఏమి తెలిసింది నాకు అని చెప్పి ఒక్కొక్క భక్తుడిని చైతన్య మహాప్రభు గ్లోరిఫై చేస్తాడన్న. అప్పుడు ఈయనకు వల్లభ భట్టకి చాలా ఆసక్తి కలుగుతుంది. చైతన్య మహాప్రభుని ప్రార్థిస్తారనమాట, నేను ఈ భక్తులంతా కలవాలి, వీళ్ళందరినీ నేను దర్శించాలి అని చెప్పి చెప్తాను. సరే, మరుసటి రోజు చైతన్య మహాప్రభు దగ్గరికి వల్లభాచార్య వచ్చినప్పుడు వల్లభ భట్ట అందరు భక్తులు అక్కడ ఉంటారనమాట. సార్వభౌమ భట్టాచార్య, హరిదాస్ ఠాకూర్, రామానందరాయ అందరూ అక్కడ ఉంటారన్నమాట. సరుద్దామోదర్ ప్రభు అందరూ అక్కడ ఉంటారు. ఉన్నప్పుడు వల్లభ భట్ట ఏం చేస్తారంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి పాద నమస్కారాలు చేస్తారనమాట. పాద నమస్కారాలు చేసి వాళ్ళ ఆశీర్వాదాన్ని తీసుకొని వాళ్ళని బ్లెస్సింగ్స్ అంతా తీసుకున్న తర్వాత వాళ్ళందరినీ గ్లోరిఫై చేస్తారన్నమాట. ఈ విధంగా జరిగిన తర్వాత ఒకరోజు చైతన్య మహాదేవుడికి వల్లభ భట్ట వస్తాడన్నమాట, భాగవతం తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చి మహాప్రభు దగ్గరికి వచ్చి, మహాప్రభు మీరు రోజు భాగవతం వింటున్నారు, మామూలుగా అయితే చైతన్య మహాప్రభు రోజు భాగవతాన్ని వింటాడు గదాధర పండ దగ్గర తోట గోపినాథులో, ఎక్కువగా ఈ ప్రహ్లాదుని లీల, ధ్రువ మహారాజు లీల వింటూ ఉంటాడన్నమాట. మీరు రోజు భాగవతాన్ని వింటున్నారు కాబట్టి నేను ఒక భాష్యాన్ని రాశాను శ్రీమద్ భాగవతానికి నా పాండిత్యంతో. మీకు నేను ఇప్పుడు కృష్ణుని యొక్క నామం యొక్క అర్థాన్ని చెప్పాలనుకుంటున్నాను, మీకు వినండి అని చెప్పి చెప్పాను. చైతన్య మహాప్రభు ఏం చేశారంటే, నాకు ఏ అర్థం అవసరం లేదు, కృష్ణుడు నాకు తెలిసినటువంటి అర్థం, సర్వ వేదాల యొక్క సారం ఏమంటే కృష్ణుని యొక్క నామానికి అర్థము కృష్ణుడు శ్యామసుందరుడు యశోద నందనుడు, ఇదే అర్థం, దానికంటే మించి అర్థము లేదు. అది సర్వ వేదాల సారం అదే, కృష్ణుడు శ్యామసుందరుడు ఆయన యశోద నందనుడు, ఆ అర్థమే నాకు తెలిసింది, ఆ అర్థమే సర్వ వేదాల సారము, నువ్వు ప్రత్యేకంగా ఏ అర్థాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి చెప్పారు. ఇంకా వల్లభాచార్యకి ఏం అర్థం కాలేదన్నమాట. సరే మళ్ళీ చెప్పాడనమాట, నేను ఒక భాష్యాన్ని రాశాను, శ్రీధర స్వామి రాసిందంతా అది కాదు, నేను రాశాను భాష్యాన్ని. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే భక్తిలో ఉన్నప్పుడు చూడు, ఇది ఎంత మంచి భక్తుడు, అక్కడేమో బాగా ఆహ్వానించాడు, గౌరవించాడు, భక్తులందరి పాదాల దగ్గర పట్టుకున్నాడు, ఇప్పుడు ఇక్కడికి వచ్చే కొద్ది పాండిత్యం దగ్గరికి వచ్చే కొద్దికి టోటల్ డిఫరెంట్ అయిపోయాడు. ఆయన మహాప్రభుని వినమంటున్నాడు శ్రీమద్ భాగవతాన్ని, మహాప్రభు తిరస్కరించేశాడు, నేను విన్నాను చెప్పి చెప్పేశాడు, నెగ్లెక్ట్ చేసేశాడు, అసలు పట్టించుకోలేదు అతని గురించి, పట్టించుకోవాలి, పూర్తిగా వదిలేశారనమాట, కేర్లెస్ చేసేశాడు అతన్ని. సరే, భక్తులంతా చుట్టూ ఉన్నారు చూశారనమాట, మహాప్రభు పట్టించుకోలేదు కాబట్టి, అతను వినలేదు కాబట్టి ఇంకెవరు అతని దగ్గరికే పోవడం లేదు. మరుసటి రోజు నుంచి ఏ భక్తులు అతని దగ్గరికి వెళ్ళడం లేదనమాట, ఎవరు అతన్ని పట్టించుకోవడం లేదు, అతని గౌరవం ఇవ్వడం లేదు, అతని సాంగత్యం చేయడం లేదు, వదిలేశారు అతని సాంగత్యాన్ని. ఇతను కూడా ఏమైపోయింది, కోపం వచ్చేసిందనమాట, ఎట్లా కొట్ట తన పాండిత్యాన్ని నిరూపించుకొని ఏదో ఒక విధంగా ఓడించాలి, ఈ భక్తులందరినీ ఓడించాలి అని చెప్పి గట్టిగా పట్టుకున్నాడు అనమాట. ఇతను ఏం చేసేది, చిన్నగా తోట గోపినాథ్ టెంపుల్కి వెళ్ళేదనమాట, వెళ్ళి అక్కడ గదాధర పండితో ఆయనకు సేవ చేయడము. గదాధర పండితు చాలా గ్రేట్ పర్సనాలిటీ, ఆయనకు సేవ చేయడము, ఆయన దగ్గర ఉండడము, ఈ విధంగా చేస్తూ గదాధర పండితుకి సేవ చేయడం వల్ల ఆయనకు కొంచెం సన్నిహితమైనాడనమాట. సన్నిహితమై చిన్నగా రిక్వెస్ట్ చేసుకున్నారు గదాధర పండితిని, ఓ గదాధర నువ్వన్నా విను నా భాగవతాన్ని, మీకు భాగవతం అంటే చాలా ఇష్టం కదా, మీరన్నా వినండి అంటే, ఆ విధంగా గదాధర పండితుడు వింటే ఆత్రజడి అయిపోతుంది అతనికి భాగవతం, అతని భాగవతం ఏమవుతుంది, ప్రామాణికం అయిపోతుంది. గదాధర పండితుడికి ఏం చేయాలో అర్థం కావడం లేదు, అతను చాలా సాఫ్ట్ ఆయన, చాలా మృదువు, అతను ఎంతో సేవ చేస్తున్నాడు, సున్నితంగా అతను తిరస్కరించేస్తే బాధపడతాడేమో ఇతను, అదే సమయంలో భక్తులు కానీ తెలిస్తే నేను అతని భాగవతం వినేది, నన్ను కూడా ఏం చేస్తారు వీళ్ళు, తిరస్కరించేస్తాడు. చైతన్య మహాప్రభు విన్నప్పుడు ఇతనెట్లా వింటాడు, ఈ సందిగ్ధంలో పడిపోయినాడు హృదయంలో. ఇతను స్టార్ట్ చేశాడు భాగవతం చెప్పేది, ఇతనికి వినేది ఇష్టం లేదు, అతను చెప్పడం ప్రారంభించేశాడు. సరే, లోపల హృదయంలో మహాప్రభు సర్వకారణ కారణం ఆయనకు తెలుసు, హృదయంలో నా హృదయంలో ఏముందని చెప్పి నాకేం ఇష్టం లేదు వినాలని, అయితే ఇతను ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి ఆయన బాధపడుతూనే వింటున్నాడనమాట. అయితే భక్తులంతా చూసేశారనమాట, చూడు గదాధర పండిట్ వింటున్నాడు అని చెప్పి గదాధర పండిట్ని బ్లేమ్ చేసేది వీళ్ళు స్టార్ట్ చేశారనమాట. ఈ విధంగా జరుగుతుంది. ఒకరోజు ఇతను ఇంకా సీరియస్ అయిపోయినాడు, ఎందుకంటే భక్తులంతా వ్యతిరేకం అయిపోయినారు కదా ఇతనికి. చైతన్య మా ప్రొజెక్ట్ చేశాడు అతని భాగవతాన్ని, అతని కామెంటరీని. ఒకరోజు సార్వభౌమ భట్టాచార్య దగ్గరికి వెళ్ళారనమాట, వెళ్ళి చాలా బిగ్ ఛాలెంజ్ చేశాడు అతను. వెళ్ళి చైతన్య సార్వభౌమ భట్టాచార్య దగ్గరికి వెళ్ళి, ఓ భట్టాచార్య మీరు చాలా పవిత్రం చెప్తున్నారు, పవిత్ర వైష్ణవులు అని చెప్తున్నారు, జీవి ప్రకృతి, ప్రకృతి అంటే స్త్రీ, ఏ పవిత్రమైనటువంటి స్త్రీ, పాతివ్రతమైనటువంటి స్త్రీ తన భర్త పేర్లను పిలవదు, పబ్లిక్ లో పిలవదు. ఆత్మ అంటే ప్రకృతి, స్త్రీ అంటే కృష్ణుడు ప్రభువు. ఏ విధంగా మీరు భగవంతుని యొక్క నామాల్ని గట్టిగా మీరు స్మరిస్తారు? విగ్రహంగా పాతివ్రతంతో ఉన్నటువంటి స్త్రీ తన భర్త నామాల్ని గట్టిగా చెప్పకూడదు. మీరంతా ఆత్మలు, మనమంతా ఆత్మలు. శాస్త్రాల ప్రకారం మనం స్త్రీ, కృష్ణుడు పురుషుడు. ఏ విధంగా పవిత్రంగా ఉన్నటువంటి స్త్రీ తన భర్త పేరుని విగ్రహంగా ఉచ్చరిస్తుంది, ఇది తప్పు మీరు చేసేది అని చెప్పి హరినామ సంకీర్తనకి అతను ఏం చేశాడు? అటాక్ చేశాడు అనమాట. హరినామ సంకీర్తనని అటాక్ చేయడం అంటే ఏమి? చైతన్య మహాప్రభుని అటాక్ చేయడమే. సారంభ భట్టాచార్య ఏం చెప్పలేదనమాట. ఈయన ఈ విధంగా అనే ముందుకి అక్కడ ఎదురుగానే ఉన్నాడు దేవదేవుడు. ఆయన అడుగు, నువ్వు చైతన్య మహాప్రభువు, ఆయన నీకు సమాధానం చెప్తాడు అని చెప్పి చెప్పాడు. ఆయన దగ్గర పోయాడనమాట. పోయి ఇదే విషయాన్ని ఆన్సర్ మహాప్రభువుడు వింటున్నాడు. దీన్ని ఇతను చెప్పేటువంటి ఆర్గ్యుమెంట్ని పవిత్రమైనటువంటి స్త్రీ, పతివ్రతం కలిగినటువంటి స్త్రీ తన భర్త పేర్లని బిగ్గరంగా జపించకూడదు. ఆత్మ ప్రకృతి అంటే స్త్రీ కాబట్టి భగవంతుడు పురుషుడు, భర్త ఆయన పేరుని గట్టిగా చెప్పకూడదు అని ఇతని ఆర్గ్యుమెంట్ అనమాట. చైతన్య మహాప్రభు అదంతా వింటున్నాడనమాట. చైతన్య మహాప్రభు గంభీరంగా చెప్పాడనమాట, ఓ వల్లభా, నీకు ఈ ధార్మిక సూత్రాలు పూర్తిగా తెలియదు. నీకు పవిత్రమైనటువంటి స్త్రీ, పాతివ్రతం ఉండేటువంటి స్త్రీ తన భర్త ఏం చెప్తాడో ఆజ్ఞను పాటించడము మొదటి కర్తవ్యం. కృష్ణుడు ఏం చెప్తున్నాడు? తన యొక్క నామాన్ని జపించమంటున్నాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కాబట్టి నిజమైనటువంటి స్త్రీకి, పాతివ్రతం ఉండే స్త్రీకి మొదటి రిలీజియస్ ప్రిన్సిపల్ ఏమంటే ధార్మిక నియమము తన భర్త యొక్క ఆజ్ఞను శిరస వహించడం. కాబట్టి కృష్ణుడు ఆజ్ఞాపిస్తున్నాడు తన యొక్క నామాన్ని జపించమని చెప్పి, కాబట్టి అందరూ జపిస్తున్నారు. ఎందుకంటే అతనికి మొత్తం గర్వభంగం అయిపోయింది అనమాట. ఫెయిల్యూర్ అయిపోయాడు, ఫినిష్ అయిపోయాడు అనమాట. ఫినిష్ అయిపోయి డీమ్ వర్ల చెప్పి అక్కడి నుంచి భక్తులంతా భక్తుల దగ్గర ఓడిపోయాడు. అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయి ఆలోచిస్తున్నాను ఏదో విధంగా వీళ్ళని డిఫీట్ చేయాలి, ఏదో విధంగా వీళ్ళని ఏదో విధంగా నేను ఓడించాలని. మరుసటి రోజు మళ్ళీ వచ్చాడనమాట. మళ్ళీ వచ్చి భాగవతాన్ని తీసుకుని వచ్చాడనమాట. తీసుకుని వచ్చి అక్కడ భక్తులకంతా చెప్తున్నాడు, శ్రీధర స్వామి రాసినటువంటి భాష్యము అది నేను చదవను, దాంట్లో అన్ని తప్పులు ఉన్నాయి. శ్రీధర స్వామిని ఆయన కామెంట్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నాడు భాష్యం మీద. నా భాష్యం ఉంది అని చెప్పి చైతన్య మహాప్రభు దగ్గర భక్తులతో అందరితో కూడా ఛాలెంజ్ చేస్తున్నారు. శ్రీధర స్వామి భాష్యాన్నే ఛాలెంజ్ చేస్తున్నాడు. అప్పుడు మహాప్రభు చాలా కోపం వచ్చేస్తున్నాడు. దానికి గంభీరంగా, ఎంతో గంభీరంగా చెప్పాడనమాట. ఎవరైతే స్వామిని, ఏ స్త్రీ అయితే పవిత్రమైన స్త్రీ తన స్వామిని అంగీకరించదో, తన స్వామిని కాదని చెప్పి ఇతరుల దగ్గరికి వెళ్తుందో ఆ స్త్రీ ప్రాస్టిట్యూట్ అని చెప్పాడు. ఇతన్ని హెదిగి చెప్పేశాడు ఇతనికి వల్లభట్టికి, నువ్వు శ్రీధర స్వామిని కానీ నువ్వు అంగీకరించకపోతే నువ్వు వేషతో సమానం అని చెప్పేశాడు అనమాట. ఇంకంతే, ఇంకా అతను ఓడిపోయాడు. ఇప్పుడు శ్రీధర స్వామి ఆయన వెరీ గ్రేట్ పర్సనాలిటీ. శ్రీధర స్వామిని యొక్క భాష్యాన్ని నువ్వు అంగీకరించలేదంటే నీ పాండిత్యంతో నువ్వు ఒక వేషతో సమానం అని చెప్పి చైతన్య మహాప్రభు గట్టిగా చెప్పేది. అక్కడ కూడా ఆయన ఓడిపోయారనమాట. వెళ్ళిపోయాడు, తిరిగి వెళ్ళిపోయేసి వల్లభట్ట ఇంటికి వెళ్ళి పడుకునేనాడు అనమాట. ఆలోచిస్తున్నాడు, దిగులు పడిపోయినాడు. ఏంది ఇది? కొంతకాలం మునుపు నేను ప్రయాగలో ఉన్నప్పుడు మహాప్రభుని పిలిస్తే ఆయన వచ్చి నా యొక్క ఇంటికి వచ్చి ఆహారాన్ని తీసుకుని ఆతిథ్యం ఇస్తూ వచ్చాడు. ఇప్పుడు అదే మహాప్రభు ఏంది ఈ విధంగా నన్ను చితకబాతున్నాడు, అన్ని చోట్ల కూడా నన్ను డిఫీట్ చేస్తున్నాడు, ఎందుకు ఇట్లా జరుగుతా ఉంది అని చెప్పి ఆలోచించడం ప్రారంభించాడు అనమాట. కొద్దిగా బుద్ధి ఉంది అతనికి, కొద్దిగా మంచి వైష్ణవుడు కాబట్టి. అప్పుడు అర్థమైందనమాట, చైతన్య మహాప్రభు దేవదేవుడు. దేవదేవుడు ఆయన అందరికీ కృపణిస్తాడు, జంతువులకి కృపణిస్తాడు. అదేవిధంగా గర్వాన్ని చెందినటువంటి కృష్ణుడుగా ఉన్నప్పుడు ఆయన ఈ యొక్క ఇంద్రుడు ఎంతో గర్వాన్ని చెందాడు. ఇంద్రునికి ఆ గర్వాన్ని తీసి కృపణిచ్చాడు, కృపణిచ్చాడు ఇంద్రుని కూడా ఈ గోవర్ధన లీలలో. ఏ విధంగా కృపణించాడంటే ఆ గర్వాన్ని తీయడం వల్ల డిసీజ్ అది కూడా. ఈ గర్వం అనేది, అహంకారం అనేది ఒక రోగం. అహంకారం మూఢాత్మ, విమూఢాత్మ, ఈ మూఢస్థితిలో ఉన్నటువంటి ఆత్మలు ఏం చేస్తాయంటే అహంకారంతో ఉంటాయన్నమాట. అది కూడా ఒక రోగం. మనం జ్వరం వస్తే అట్లా ట్రీట్మెంట్ తీసుకుంటాం. మనం జ్వరం కానీ ఏదైనా పెద్ద డిసీజ్ వస్తే అట్లా ఈ అహంకారం ఉన్నటువంటి జీవికి అది ఒక అహంకారం అనేది డిసీజ్ అనమాట. అది రోగం. అది శ్రీమద్ భాగవతం చెప్తుంది. ఒక ఏనుగుని, ఏనుగు ఎంత శక్తివంతమైనటువంటి ఏనుగు చూసింటారు కదా మీరు, చాలా బలమైన ఏనుగు. దాన్ని ఇనుప చైన్తో కట్టేస్తే కదా గొలుసుతో, అది ఎంత పెద్ద ఏనుగైనా కానీ కదలలేదు ఇంకా, దానికి స్వేచ్ఛ లేదు. ఏనుగము చాలా పెద్దది, బలమైనటువంటిది. ఇనుప ఆ యొక్క చైన్తో కట్టడం వల్ల, గొలుసుతో కట్టడం వల్ల ఆ యొక్క ఎంత శక్తివంతమైన ఏనుగైనా కానీ దానికి స్వేచ్ఛ అనేది లేదనమాట. అట్లా ఈ ఆత్మ అహంకారం అనేటువంటి దాంతో కట్టవేయబడింది అనమాట. అహంకారం, అహం ఆకారం, నేను ఈ శరీరాన్ని, నేను పెద్ద గొప్ప భక్తుణ్ణి, నేను గొప్ప పండితుణ్ణి అనేటువంటి ఈ యొక్క అవగాహన ఇది చిన్నగా గ్రహించాడనమాట వల్లభ భట్ట. అవును, నేను ఈ పండితుడు అనేటువంటి అహంకారంతో నేను ఉన్నాను కాబట్టి మహాప్రభు నన్ను తిరస్కరించాడు, కాబట్టి నేను తిరస్కరించాడు, అదే సమయంలో నన్ను రక్షించాడు కూడా, ఈ అహంకారం తీసేశాడు. ఈ ఓడించడం వల్ల ఏమైంది, అతను ఇంతమందిలో, కొన్ని వేల వందల మందిలో, వేల మందిలో ఆయన యొక్క ఆర్గ్యుమెంట్స్ ని, ఆయన ఇచ్చేటువంటి ప్రతిపాదనలు అంతా కూడా చైతన్య మహాప్రభు తిరస్కరించేశాడు. ఆయన తిరస్కరించడం వల్ల అహంకారం అనేది పోయిందండి. ఆ రోజు రాత్రి ఆయన రియలైజ్ అయినాడు, సాక్షాత్కారం పొందాడు. తెల్లవారు తెల్లి మహాప్రభు పాదాలకి సాష్టాంగ నమస్కారం పెట్టాడు. మహాప్రభు నన్ను రక్షించు, నేను తప్పు చేశాను, నేను అహంకారంతో నేను మీతో వాదన చేయడం కోసం, భక్తులతో వాదన చేయడం కోసం నేను ప్రయత్నం చేశాను, నన్ను రక్షించు అన్నప్పుడు మహాప్రభు అతను ఆలింగనం చేసుకుని చెప్పారనమాట, ఓ వల్లభా నీకు మంచి భక్తుడివి నువ్వు, అదే సమయంలో మంచి పండితుడు కూడా నువ్వు, ఇది చాలా డేంజర్, నీకు నీకు రెండున్నాయి ఇక్కడ, మంచి భక్తుడు మంచి పండితుడు కూడా. ఈ రెండు కారణాల వల్ల ఏమైంది, నీకు ప్రమాదం వచ్చేసింది. నీకు మంచి భక్తుని కుటుంబంలో జన్మించావు, మంచి భక్తుడు నువ్వు, అదే సమయంలో నీకు పాండిత్యం కూడా ఉంది. దీనివల్ల ఏమైపోయింది, గర్వం వచ్చేసింది, నీకు అహంకారం వచ్చేసింది. దానివల్ల నువ్వు ఈ విధంగా పతనం అయిపోయినావు, భక్తుల్ని అపరాధం చేసేది నువ్వు ప్రారంభించావు. అయితే కృష్ణు యొక్క కృప వల్ల ఇప్పుడు నువ్వు బయటపడిపోయావు ఈ అహంకారం నుంచి, నువ్వు ఎంతో ఆనందంగా నీ భక్తి సేవను కొనసాగించు అని. మళ్ళీ వల్లభ భట్ట ఏం చేశారంటే చైతన్య మహాప్రభుని రిక్వెస్ట్ చేసుకున్నాడనమాట, ఓ మహాప్రభు దయవుంచి మళ్ళీ నా ఆతిథ్యాన్ని స్వీకరించండి, మా ఇంటికి రండి, మీరు ప్రసాదాన్ని స్వీకరించండి, ఆ విధంగా మీరు నన్ను స్వీకరిస్తే భక్తులు నన్ను. భగవంతుడు ఎప్పుడు ఇక్కడంటే ఒకరికొకరికి సంబంధం ఉంటాడనమాట. భగవంతుని యొక్క నామానికి, గుణానికి, లీలలకి, పరివారానికి, ధామానికి వ్యత్యాసం లేదనమాట. మనము అన్నిటితో, ఉదాహరణకి మనం భక్తులతో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నామంటే గన అది సహజంగానే భగవంతుని నామంతో సంబంధం అనేది ఉంటుంది. అదేవిధంగా భగవంతుని యొక్క ధామంతో సంబంధం అనేది ఉంటుంది, భగవంతుని లీలలతో సంబంధం ఉంటుంది. మనం ఓన్లీ భగవంతుని యొక్క నామంతో నేను యొక్క సంబంధాన్ని కలిగి ఉంటాను, భగవంతుని భక్తులతో నేను సంబంధాన్ని కలిగి ఉన్నానంటే అది వీలు కాదు. ఆ విధంగా భగవంతుడు కానీ ఒకసారి ఆయన కానీ నిర్లక్ష్యం చేస్తే భక్తులు కూడా ఆయన్ని పట్టించుకోరనమాట. కాబట్టి మహాప్రభు ఎప్పుడైతే ఆయన మళ్ళీ యాక్సెప్ట్ చేశాడో, మళ్ళీ వెళ్ళి వల్లభ ఇంటికి వెళ్ళి ఆయన ప్రసాదాన్ని స్వీకరించారనమాట. మళ్ళీ భక్తులందరూ కూడా ఆయనకు సన్నిహితమైనారు, ఆయనకు ఆశీర్వాదం ఇచ్చారనమాట. కాబట్టి ఇక్కడ ఈ యొక్క లీలలో మనం చూడాల్సింది పాండిత్యం కాదనమాట, డివోషన్, భక్తి. భగవంతుడు అక్కడ పాండిత్యాన్ని చూడడం లేదు, డివోషన్ చూస్తున్నాడు, వినయాన్ని చూస్తున్నాడు. చైతన్య మహాప్రభు వినయాన్ని నేర్పించారు ఈ వల్ల. చైతన్య మహాప్రభు ఆయన అందరికీ కృపనిచ్చాడు. ఇంతకుముందు మనం చర్చించినట్లు లైక్ వల్లభ సంప్రదాయం అనేది చాలా గ్రేట్ సంప్రదాయ. తర్వాత ఏం చేశాడు, చైతన్య మహాప్రభు కృప పొందిన తర్వాత వల్లభాచార్య దేశమంతా తిరిగి తన అనుచరుల్ని ఆయన తయారు చేశాడనమాట. వల్లభ సంప్రదాయం ఇప్పుడు కూడా చాలా ఫేమస్, దక్షిణ భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఎక్కువ మంది ఉన్నారు వల్లభ సంప్రదాయంలో. సినార్జీ ఉంది కదా, సినార్జీ విగ్రహాన్ని సనాతన. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి గోవర్ధన్కి వెళ్ళినప్పుడు ఆ గోవర్ధన్ పైన ఉంది కదా గోపాల్ విగ్రహం, ఆ విగ్రహాన్ని వల్లభ సంప్రదాయానికి సనాతన గోస్వామి హ్యాండ్ ఓవర్ చేస్తాడనమాట. సీనార్జీ ఉంది కదా ఇప్పుడు రాజస్థాన్లోనే ఎక్కడ ఉంది సీనార్జీ టీటీ నాద్వార్, ఆ సీనార్జీ విగ్రహము మాధవేంద్రపూరిది. అది మాధవేంద్రపూరి ఏదైతే గోవర్ధనగిరి పైన ఎస్టాబ్లిష్ చేస్తున్నాడో, ప్రతిష్ఠ చేస్తున్నాడో, అదే విగ్రహము ఇప్పుడు సీనార్జీ రూపంలో నాద్వార్లో ఉందన్నమాట. ఈ వల్లభ సాంప్రదాయానికే అవకాశం వచ్చింది చైతన్య మహాప్రభు కృప వల్ల. వాళ్ళు ఇప్పుడు దాన్ని వర్షిప్ చేస్తున్నారనమాట. వెరీ గ్రేట్, వెరీ బ్యూటిఫుల్ డిటీ, గోపాల్ డిటీ. మాధవేంద్రపూకి కళ్ళలోకి వచ్చి చెప్పినది, మాధవేంద్రపూకి పాలు తీసుకొచ్చి ఇచ్చింది అనమాట. స్వయంగా గోపాలుడే వచ్చి మాధవేంద్రపూకి పాలు తీసుకొచ్చిస్తాడనమాట. ఆ విగ్రహం యొక్క కోరిక మేరకే మాధవేంద్రపూరి నడుచుకుంటూ ఒరిస్సాకి వెళ్ళాడు చందనం తీసుకొచ్చేదాని కోసం. అక్కడ క్షీరసర గోపినాథికి ఆయన సేవడం జరిగింది అనమాట. కాబట్టి ఈ విధంగా మహాప్రభు ఆ వ్యక్తికి, ఆ భక్తునికి కృపనిచ్చాడనమాట. అదేవిధంగా తుకారాం, మనం మహారాష్ట్రలో చూస్తే తుకారాం ఆయన ఎంతో గొప్ప భక్తుడు, తుకారాం కూడా ఆయన కృపనిచ్చాడు. ఆయన సూచనలు ఇచ్చాడు, కళలోనే దీక్షనిచ్చాడు. ఆయన గొప్ప భక్తుడు అనమాట. నెక్స్ట్ ఏకాదశి వచ్చేది ఆషాఢ ఏకాదశి. ప్రతి ఒక్క ఆషాఢ ఏకాదశికి కొన్ని వేల లక్షల మందితో తుకారాం వచ్చి ఆయన ఈ యొక్క పండురంగ విటలకి సేవ చేస్తూ ఉండేవాడు అనమాట. ఈ విధంగా మహాప్రభు ప్రతి ఒక్కరిని, గురునానక్ కూడా ఇన్స్పైర్ చేసింది మహాప్రభునే. చాలా మందికి తెలియదు గురునానక్ ఉన్నాడు కదా, వాట్ ఈస్ దిస్ సిక్కులు. ఆయన కూడా ఏం చేస్తాడంటే అన్ని తిరిగేస్తాడు. ఈవెన్ మక్కా కూడా వెళ్ళాడు అనమాట గురునానక్. మక్కాకి వెళ్ళాడు, అన్ని ప్రదేశాలు గంగా హరిద్వార్కి వెళ్ళాడు, అన్ని తిరిగి చివరికి జగన్నాథపురికి వస్తాడనమాట. ఎక్కడ అతనికి సాటిస్ఫాక్షన్ లేదనమాట. అతను వచ్చి చూస్తే చైతన్య మహాప్రభు నృత్యం చేస్తుంటాడు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 నృత్యం చేస్తుంటే ఇతనికి ఆలోచన వస్తుంది, నేను మక్కాకి వెళ్ళాను, అన్ని పుణ్యక్షేత్రాలు చూశాను, అన్ని స్థలాలు చూశాను, నాకు ఇంత దివ్యమైన ఆనందం నాకు కలగలేదు, ఇటువంటి దివ్యమైన వ్యక్తిని నేను చూడలేదు, ఇతను ఎవరు అని చెప్పి మహాప్రభు ఆయన ఎంతో ఆనందంగా కృష్ణ పిల్లలు నృత్యం చేస్తుంటే ఇతనికి ప్రేమ లేదు కదా, ఇమిటేట్ చేస్తాడనమాట. ఇమిటేట్ ఎగరేదానికి ప్రయత్నం చేస్తాడు అదే విధంగా. బట్ ఆ హ్యాపీనెస్ ఇతనికి రావడంలా, ఆ విధంగా నృత్యం చేస్తాడు, అయితే ఆ హ్యాపీనెస్ అనేది అతనికి రాలేదనమాట. తర్వాత మహాప్రభు కృప వల్ల, ఆయన బ్లెస్సింగ్స్ వల్ల అతనికి భగవంతుని యొక్క నామం గురించి అర్థమైందనమాట. అందుకని ఆయన కూడా గురునానక్ బోధనలో కూడా భగవంతుని యొక్క నామాన్ని, వాళ్ళు కూడా మంత్రం ఉంది, భగవంతుని యొక్క మంత్రమే జపించేది కూడా వాళ్ళు, భగవంతుని యొక్క మంత్రాన్నే. బుక్ ఉంది కదా సాహిబ్ గ్రంథం ఏదో ఉంటారనమాట, దాంట్లో భగవంతుని యొక్క నామం గురించి ఎక్కువగా వాళ్ళు ఎంఫసైజ్ చేస్తారనమాట. అక్కడికి వెళ్ళి ఆయన ప్రచారం చేస్తారనమాట. ఈ విధంగా మొత్తం ప్రతి ఒక్క జీవుల్ని, ప్రతి ఒక్క వ్యక్తిని మహాప్రభు ఏం చేశాడు, వాళ్ళని ఇన్స్పైర్ చేశాడు ఆయన, వాళ్ళని స్ఫూర్తిని తీసుకొచ్చాడు అనమాట. మహాప్రభు ఎప్పుడు కానీ ఆయన దేన్ని చూడలేదనమాట. అతను పండితుడు, అతను బ్రాహ్మణుడు, ఇక్కడ వల్లభాచార్య కూడా ఆయన కృపనిచ్చాడు. అదేవిధంగా మనం కానీ చూసినట్లయితే వల్లభాచార్య మంచి గ్రేట్ పర్సనాలిటీ, గొప్ప పండితుడు, ఆయన గొప్ప విద్వాంసుడు, గొప్ప భక్తుడు, ఎంతో కీర్తించేటువంటి వాడు, అతని కృపనిచ్చాడు. సాధారణ వ్యక్తులు కూడా ఆయన కృపనిచ్చాడు. మనం ఇక్కడ కానీ చూస్తే ఈ యొక్క మాయాపూర్లో శ్రీనివాస ఆచార్య ఇంట్లో ఆయన ఈ యొక్క లీలలు జరిపేటప్పుడు మహాప్రకాశ లీల అని చెప్పంటారు. అంటే చైతన్య మహాప్రభు ప్రతిరోజు అక్కడ ఆయన కీర్తన చేసేవాడు అనమాట, హరినామ సంకీర్తన, తన సన్నిహితమైనటువంటి సహచరులతో పాటు. అందరికీ అవకాశం లేదు చూడడానికి, ఓన్లీ సన్నిహితులు, పవిత్రమైనటువంటి ఆత్మలు మాత్రమే అక్కడ అల్ల చేసేవాళ్ళు. అందరూ కూడా వచ్చి ఆ యొక్క సంకీర్తనలో పాల్గొనేవాళ్ళు కాదు, చాలా అంతరంగిక సహచరులు మాత్రమే, అద్వైతాచార్య, శ్రీవాస్ పండితు, తర్వాత నిత్యానంద ప్రభు, తర్వాత హరిదాస్ ఠాకూరు, ఇటువంటి వ్యక్తులంతా కూడా. దాంట్లో శుక్లాంబర బ్రహ్మచారి అని ఒక బ్రహ్మచారి ఉన్నాడు. అతను చాలా పేదవాడు శుక్లాంబర బ్రహ్మచారి. అతనికి ఏమీ లేదు, ఒక ఇల్లు లేదు, ధనం లేదు. అతనికిండే ఆస్తంతా ఒక చిన్న దోతి, ఒక భిక్షం చేసుకునేటువంటి జోలి, భిక్షం వెళ్తారు కదా జోలి అంటారు కదా జోలి, అంతేనండి. రోజు భిక్షాటం చేసుకుని వచ్చేవాడు, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 ఈ నామ సంకీర్తనం చేస్తున్నాడు. ఇతను ఎంతో పవిత్రమైనటువంటి వ్యక్తి. చైతన్య మహాప్రభు యొక్క ఈ మహాప్రకాశ లీలల్లో ఈయన తెల్ల పూర్తిగా, ఆయన ఎంతసేపు మహాప్రకాశ లీల జరిగితే అంతసేపు అక్కడే ఉండి చూస్తూ ఉండేవాడు. ఆ బ్లెస్సింగ్స్ ఆయనకి అక్కడే లోపలనే ఉండి శ్రీనివాస ఆచార్య యొక్క గృహంలో మహాప్రభు లీలంతా చూస్తూ ఉండేవాడు అనమాట. అన్ని లీలల్ని, ఆయన నృత్యాన్ని, ఆయన చేసేటువంటి లీలల్ని, ఆయన భక్తులతో జరిపేటువంటి లీలల్ని, మురారి గుప్తతో కావచ్చు, నిత్యానంద ప్రభుతో కావచ్చు, అద్వైతాచార్యతో కావచ్చు, అందరితో అన్ని లీలల్ని ఆ అవకాశం ఆయనకు లభించిందనమాట. మహాప్రభు లీలను సన్నిహితంగా ఉండి అక్కడే దగ్గరుండి చూసేటువంటి అవకాశం శుక్లాంబర బ్రహ్మచారికి. ఆయనకేం ఆస్తి లేదు, ఆయనేం గొప్ప ధనవంతుడేం కాదు, ఆయన చేసేటువంటి పనేమీ భిక్షాటనం. ఒకరోజు చైతన్య మహాప్రభు తన సింహాసనం మీద కూర్చొని ఉంటాడు, విష్ణు సింహాసనం మీద దేవదేవునిగా. అప్పుడు శుక్లాంబర బ్రహ్మచారిని పిలుస్తారనమాట, శుక్లాంబరా దగ్గరికి రా అని చెప్పి పిలుస్తారని పిలిచి చెప్తారనమాట, ఓ శుక్లాంబరా నువ్వు ఎంతో గొప్ప భక్తుడు, నాకు జన్మ జన్మల్లో కూడా అన్ని అవతారాల్లో కూడా నువ్వు నాకు సర్వీస్ చేస్తున్నావు, సేవ చేస్తున్నావు, ఈవెన్ కృష్ణ అవతారంలో కూడా నువ్వు నాకు ఈ విధంగానే సేవ చేస్తావు, నువ్వేం చేసావు సర్వస్వాన్ని నాకిచ్చేసి నాకు సమర్పించేసి నువ్వు విచారణ చేస్తున్నావు. కృష్ణుడికి అతను ఉండేదంతా ఏం చేశాడు, కృష్ణుడికి ఇచ్చేశాడు, అతని దగ్గర ఏం లేదు కాబట్టి అతను ఏం చేస్తున్నాడు, మామూలుగా శుక్లాంబర బ్రహ్మచారి భిక్ష చేసుకోవడానికి సాధారణ వ్యక్తి భిక్ష చేయడానికి చాలా తేడా ఉంది. సాధారణ వ్యక్తి ఇక్కడ భిక్ష చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయము, కొన్నిసార్లు ఏమవుతుందంటే భక్తులు కూడా మనం వింటుంటాం శ్రీమద్ భాగవతంలో చైతన్య చరితామృతంలో భిక్షాటానికి వెళ్లారని చెప్పి, మనం పోతే బయట ఈ మందిరాల్లో బస్టాండ్లో కూడా భిక్ష చేసుకుంటూ ఉంటారు. ఈ రెండు ఒకటిగానే కనిపిస్తాయి మనకి, అయితే చాలా తేడా ఉంది. బంగారుకి ఇనుముకి ఎంత తేడా ఉందో, తేడా ఉందా బంగారుకి ఇనుముకి, ఆ భిక్షకి ఈ భిక్షకి ఎంత తేడా ఉంది. ఇక్కడేమో బస్టాండ్లో భిక్ష చేసే వ్యక్తులు సాధారణ భిక్షగాళ్ళు తన కర్మల సరిలేక పాపకార్యాలు చేసి వాళ్ళకి ఆహారం దొరక్క వాళ్ళ కర్మ సరిలేక పాప జీవితంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, భిక్షాటన్నే చేసుకుంటున్నారు తన యొక్క కడుపు కోసరము తన ఇంద్రియాల కోసం. ఇది ఒక ఆస్పెక్ట్. భక్తులు కొన్నిసార్లు మనం చూస్తుంటారు, రంతిదేవుడు కావచ్చు, ఇక్కడ శుక్లాంబర బ్రహ్మచారి కావచ్చు, రఘునాథ గోస్వామి కావచ్చు, వీళ్ళు గొప్ప గొప్ప వ్యక్తులంతా కూడా భిక్షాటం చేస్తున్నారు. వాళ్ళు ఎట్లా భిక్షాటం చేస్తున్నారు అంటే సర్వస్వాన్ని కృష్ణునికి ఇచ్చేశారు వాళ్ళు. కర్మ కాదు అక్కడ, మొత్తం సర్వం వాళ్ళ సంపదని వాళ్ళ ధనాల్ని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ శరీరాల్ని మొత్తాన్ని ఏం చేశారు, వాళ్ళ కాలాన్ని కూడా వాళ్ళ టైంను కూడా ఇచ్చేశారు కృష్ణుడికి. ఆహారం కోసం ప్రయత్నం చేసేది కూడా లేదనమాట. వాళ్ళకి అవసరమైనప్పుడు భిక్ష తీసుకుంటారు, ఆహారాన్ని తీసుకుంటారు, కృష్ణుడికి సేవ చేసుకుంటూ వెళ్తారు. వీళ్ళ భిక్ష వేరే, వాళ్ళ భిక్ష అది కూడా భిక్షాటం చేసేది వాళ్ళ యొక్క కడుపును వాళ్ళ ఇంద్రియాలను సంతృప్తిపరిచేదానికోసం కాదు, ఆ భిక్ష ఇచ్చినటువంటి వ్యక్తికి ఉపకారం చేసేదానికోసం. సుఖదేవ గోస్వామి ప్రతిరోజు గృహస్థుల ఇంటికి వెళ్ళేవాడు, భిక్షాటం కోసం వెళ్ళేవాడు, పాలు పెతికే సమయంలో వెళ్ళేవాడు అనమాట. వెళ్ళి పాలను స్వీకరించేవాడు, స్వీకరించి అదే సమయంలో వాళ్ళకి కృష్ణుని గురించి చెప్పేవాడు, కృష్ణ నామాన్ని ఇచ్చేవాడు, కృష్ణ భక్తిని వాళ్ళకి ఇచ్చేవాడు. ఆ విధంగా గృహస్థులకి, ఆ వ్యక్తులకి, భిక్షమిచ్చేటువంటి వ్యక్తులకి, దానాన్ని ఇచ్చే వ్యక్తులకి ఆధ్యాత్మిక లాభాన్ని ఇచ్చేదాని కోసము పవిత్రమైనటువంటి భక్తులు భిక్షాటం చేస్తారనమాట. కాబట్టి దీనికి దానికి చాలా వ్యత్యాసం ఉంది. శుక్లాంబర బ్రహ్మచారి భిక్షాటం చేసేదానికి, సాధారణ భిక్షువు భిక్షాటం చేసేదానికి చాలా తేడా ఉంది. కాబట్టి చైతన్య మహాప్రభు గ్లోరిఫై చేస్తున్నాడు ఇతన్ని, నువ్వు సర్వస్వాన్ని నాకు అర్పించేసి నువ్వు విచారం చేస్తున్నావు, కాబట్టి నువ్వు నాకు చాలా దగ్గర, నీ దగ్గర ఉన్నటువంటి ఆహారం నాకెంతో అమృత భరితమైనని చెప్పి ఆయన జోలులో ఉంటుంది కదా భిక్ష తీసుకుని వచ్చింటాడు ఆహారం, దాన్ని తీసుకుంటాడు మహాప్రభు, తీసుకుని దాన్ని స్వీకరిస్తాడనమాట. స్వీకరించి తినడం ప్రారంభిస్తాడు. ఆయన చెప్తాడనమాట శుక్లాంబర బ్రహ్మచారి, మహాప్రభు ఇది అంత పగిలిపోయినటువంటిది, ఈ అన్నం అంతా కూడా పగిలిపోయింది, అది సమంగా లేదు, అది ఎందుకు మీరు తీసుకుంటారు, మీరు దేవదేవుడు దీన్ని ఎందుకు స్వీకరిస్తారంటే, అప్పుడు మహాప్రభు చెప్తాడు ఇది నాకు అమృతం కంటే ఇంకా చాలా రుచిగా ఉంది. ఓ శుక్లాంబరా, శాశ్వతంగా నీ హృదయంలో నేను ఉంటాను, నువ్వు భిక్షాటనికి వెళ్తే నీతో పాటు నేను వస్తాను అని చెప్పి చెప్తున్నాడు మహాప్రభు. నిజంగానే చైతన్య మహాప్రభు శుక్లాంబర బ్రహ్మచారి హృదయంలో ఆయన వసించాడన్నమాట. భగవంతుడు ఈవన్ శ్రీమద్ భాగవతంలో చెప్తాడు, నాహం వసామి వైకుంఠే యోగిన హృదయచ ఎత్ర గయంతి మద్భక్త తత్ర తిష్ఠామి నారద. నాహం వసామి వైకుంఠే, వైకుంఠంలో నేను నివసించను. యోగిన హృదయచ యోగి యొక్క హృదయంలో, యోగులు గొప్ప గొప్ప తపస్సులు చేస్తుంటారు అడవిలోకి వెళ్ళి వాళ్ళ హృదయంలో కూడా, ఎత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్ఠామి నారద, ఎక్కడైతే నా భక్తులు గానం చేస్తారో, కీర్తన చేస్తారో, భజిస్తారో, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, అక్కడ నేనుంటాను అని చెప్పి చెప్తున్నాను. కాబట్టి అక్కడ శుక్లాంబర బ్రహ్మచారికి ఆయన చూడు, ఇక్కడ మహాప్రభు ఇతను ఏం సింపుల్ గా ఉన్నా గానీ, ఎటువంటి పాండిత్యం లేకున్నా గానీ, ఎటువంటి ధనం లేకున్నా గానీ, ఎటువంటి హంగామ లేకున్నా గానీ, మహాప్రభు అతన్ని అంగీకరించాడు. శుక్లాం బ్రహ్మచారి ఆయన జోలులో ఉన్నటువంటి పగిలిపోయేటువంటి ఆ యొక్క రైస్ని తీసుకుని ఆయన ఆహారం తీసుకుని స్వీకరించాడు. ఇక్కడేమో వలవబట్ట అతనికి గొప్ప పాండిత్యం ఉంది, గొప్ప స్థాయి ఉంది, అంతున్నా గానీ అతను పిలిస్తే చైతన్య మహాప్రభు మొదట్లో వెళ్ళలేదు అక్కడికి. తర్వాత అతను వినయాన్ని పొందిన తర్వాత, భక్తుల్ని అర్థం చేసుకున్న తర్వాత, చైతన్య అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రశంసించారు. కాబట్టి ఈ సరళత్వం, ఈ అహంకారం లేకుండా ఉండడం పాండిత్యం ముఖ్యం కాదనమాట, భక్తి. అందుకే మహాప్రభు ఇక్కడ ఏం చెప్పాడు, వల్లభాచార్యకి సీరియస్గా చెప్పాడు, నీకు రెండు నీకు భక్తి ఉంది, అదేవిధంగా పాండిత్యం ఉంది, దీనివల్ల నీకు ప్రమాదం వచ్చేసింది చెప్తున్నాను అనమాట. నువ్వు మంచి భక్తుడివి, అదే సమయంలో నీకు మంచి పాండిత్యం ఉంది, దానివల్ల నీకేమొచ్చింది, అహంకారం వచ్చింది, దాన్ని పక్కన పెట్టమని చెప్తాను. కాబట్టి మనము ఈ మనము చిన్నగా మన ఈ అహంకారం అనేది చాలా బలమైనటువంటిది. భగవంతుడు చూసేది సరళత్వాన్ని చూస్తాడు, వినయాన్ని చూస్తాడు. వినయం అనేది భగవంతుని ఆకర్షిస్తుంది, భగవంతుని ఆకర్షిస్తుంది అనమాట. అది వినయం అనేది మనం దాన్ని పెంచుకునే దానికోసం ప్రయత్నం చేయాలి. దానికి ఒకటే మార్గము, మనం హరినామాన్ని జపించడము, గొప్ప గొప్ప ఆచార్యుల యొక్క అడుగుజాలంలో నడవడం. ఈ విధంగా చేస్తూ వస్తే మనం పవిత్రంగా భక్తిని చేస్తాము, మహాప్రభు కృప అనేది మనకు ఉంటుంది, మనము తొందరగా ఆధ్యాత్మిక అభివృద్ధి అయ్యడానికి ఆస్కారం ఉంటుంది. హరే కృష్ణ. ఏదైనా ప్రశ్న ఉంటే ఒక ప్రశ్న అడగచ్చు.
మీరు జీవుడు స్త్రీ అనేసి బోధించారు కదా, సో ప్రకృతి బహిరంగ శక్తి అది భోగించబడేదని అంటారు. జీవుడు తరస శక్తి కదా, ఈ జీవుడు భౌతిక ప్రకృతిలో ఉన్నప్పుడు ఇక్కడ ఉంటాడు, లేకుంటే ఆధ్యాత్మిక శక్తిలో ఉన్నప్పుడు అంతర్గత శక్తికి సంబంధించిన అటు ఉంటాడు. సో దీన్ని ఏ విధంగా స్త్రీగా
మామూలుగా అయితే జీవులు కూడా ప్రకృతి అని చెప్పి అంటారు. జీవుని కూడా ఆచార్యులు చెప్పేటువంటిది ఏమంటే ప్రకృతి కాకుండా ప్రకృతి, ఈ ప్రకృతి అని కాకుండా జీవులు కూడా ప్రకృతి అంటే స్త్రీ అని చెప్పి. అంటే స్త్రీ పురుష అంటే అర్థం ఏమంటే భోగింపబడేవాళ్ళు, భోగించబడేవాళ్ళు. మనము భగవంతుని చేత భోగించబడాలి అంటే మనం భగవంతుని యొక్క సేవలో మనము భగవంతునికి సంతృప్తి కోసం, భోగం అంటే ఏమి, భగవంతుని యొక్క సంతృప్తి కోసం, భగవంతుని సేవ కోసం. మనము బాహ్యంగా భగవంతునికి సపరేట్గా మనం ఆనందాన్ని పొందలేం, భగవంతునితోనే మనము ఆనందాన్ని పొందగలం. ఆ యొక్క సిద్ధాంతంతో ఇక్కడ ప్రకృతి అని చెప్పి చెప్తున్నారు. ఆచార్యులందరూ కూడా ఆత్మల్ని ప్రకృతి అని చెప్పి అంటారు. ప్రకృతి అంటే భగవంతుని చేత మనం ఆనందించబడే వాళ్ళము అని చెప్పారు. గంధరా శ్రీమద్ భాగవతంకి శిలా ప్రభుపాదకి గురుదేవికి సగౌరవం.